పద్నాలుగవ అధ్యాయం. సాయి రతన్జీల సమాగమం. నాందేడుకు చెందిన రతన్జీ షావుకారికి సాయిబాబాతో కల దగ్గర సంబంధం. శ్రీ గణేశునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకి నమస్కారం, శ్రీ కులదేవతకి నమస్కారం, శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. మహాత్ముల్లో శ్రేష్ఠులైన ఓ సాయినాథ, మీకు జయకారాలు. ఓ దయామయ, గుణగంభీర, తర్కానికందని గుణాలు కలవాడా, నిర్వికార, పరాత్పర, అత్యంత శ్రేష్ఠుడు అంటే ఈశ్వరుడు, అపార, అంతమే లేనటువంటివాడా, నిరవద్య, దోషరహితుడైనట్టి సాయినాథ, మీకు జయకారాలు. మీ భక్తుల పట్ల మీ మనసులో దయ ఉండటం వల్ల దృష్టికి దూరంగా ఉన్న వాళ్ల మీద శ్రద్ధ పెట్టి అనేక కారణాలతో వాళ్లని కలిసి కష్టాల కొలిమి నుంచి వాళ్లని తప్పిస్తారు. దీనులను ఉద్ధరించటానికి భక్తులకు లొంగని కఠినమైన చెడు వాసనలనే దుష్టరాక్షసులను వధించటం కోసం వచ్చిన సాయిబాబా ఓ ఈశ్వర అవతారం. మంచి మనోవృత్తితో ఆయన దర్శనానికి వచ్చినవారు అమరమైన స్వానందరసాన్ని త్రాగుతారు. విషయ సుఖాల నుంచి మనసుని నిగ్రహించి పరమాత్మ ధ్యానం పట్టుకోవటం వల్ల కలిగే హర్షం వారికి కలుగుతుంది. వాళ్ల హృదయం ఆనందంతో ఉప్పొంగి వాళ్లు ప్రేమతో పరవశించిపోతారు. అలాంటి సర్వగుణ సంపన్నులైన సాయి సమర్థుల చరణాలకు దీనుణ్ణి హీనుణ్ణి పామరుణ్ణైన నా వినయపూర్వక సాష్టాంగ నమస్కారం. ఇప్పుడు గడిచిన కథానుసంధానాన్ననుసరించి నల్ల కుక్కకి పెరుగన్నం తినిపించటంతో చలిజ్వరం తగ్గిపోయిన కథ గురించి వర్ణించబడింది. కేవలం తర్జని అంటే చూపుడు వేలుతో బెదిరించగానే నయం కానటువంటి కలర, త్రాగటానికిచ్చిన జావతోనూ తినటానికిచ్చిన వేయించిన వేరు శనగపప్పులతో విరోచనాలు నయమైపోయాయి. అలాగే ఒకరి కడుపు నొప్పి, ఒకరి చెవిరోగం, మరొకరి మహాప్రబల క్షయరోగం కేవల దర్శనంతోనే నశించిపోయాయి. శ్రీ సాయికృపతో భీమాజీ పాటిల్ దుఃఖం నశించిపోయి సుఖసంపన్నుడైనాడు. సాయిబాబా చరణాలకు కృతజ్ఞతాపూర్వకంగా సంపూర్ణంగా అఖండంగా శరణువచ్చాడు. అలాగే వినూత్న పద్ధతిలో ఉన్న ఓ అపూర్వ చమత్కారాన్ని వినటం పట్ల శ్రోతలకున్న అత్యంత ఉత్సాహాన్ని చూసి సాదరంగా వినిపిస్తున్నాను. శ్రోతలు ఒకవేళ లక్ష్యం పెట్టి వినని వారైతే వక్తకు స్ఫూర్తి ఎలా కలుగుతుంది? కథనానికి ఉత్కృష్టత ఎక్కడ్నుంచి వస్తుంది? అది రసపూర్ణంగా ఎలా అవుతుంది? వక్త కథనెలా చెప్తాడు? అదంతా శ్రోతల అధీనంలోనే ఉంటుంది. శ్రోతలే దానికి ఆధారం. వాళ్ల వల్లే కథాసుమానికి మాధుర్యపు సౌరభం పెరుగుతుంది. అసలే ఈ సత్పురుషుల చరిత్ర బయటనుంచి లోపల వరకు ఆద్యంతము మధురంగా ఉంటుంది. మహాత్ముల ఆహార విహారాలు మధురం, వారు సహజంగా ఉచ్చరించే శబ్దాలు కూడా మధురంగా ఉంటాయి. ఇది కేవలం చరిత్రే కాదు, స్వానందమనే స్వచ్ఛ జలం. దీన్ని అత్యంత దయామయులైన సాయి మహారాజు తమ భక్తులు తమని గుర్తుపెట్టుకోవాలని ప్రేమతో ప్రసాదించారు. ఇలాంటి సత్పురుషుల కథలు ప్రాపంచిక పారమార్థికాల గురించి ఉంటాయి. ప్రవృత్తి ప్రపంచాన్ని ఎలా సరిచేయాలో అన్నది. దాని గురించి చెప్తూ చెప్తూ వారు నివృత్తి మార్గానికి అంటే పరమార్థం సాధించటం కోసం వైరాగ్య మార్గానికి లాక్కొస్తారు. కారణమేమిటంటే సంసారంలో సుఖంగా వ్యవహరించాలి, అయితే నిత్యం జాగరూకతతో ఉండాలి, దేహాన్ని సార్థకం చేసుకోవాలి, అనంతకోటి పుణ్యాల బలంతో జీవుడికి కోరకుండానే మానవ శరీరం లభించింది. అందులోనూ పరమార్థాన్ని సాధించిన వారి అదృష్టం అయితే ప్రత్యేకమైనదే. అయితే ఇది లభించినా కూడా దాన్ని సార్థకం చేసుకోని వారు అకారణంగా అవనికి భారంగా జన్మించినట్లేనని చెప్పవలసొస్తుంది. వారికి ఈ జీవితంలో పశువుల కన్నా ఎక్కువ గొప్ప సుఖం ఏం లభిస్తుంది? ఆహార, నిద్ర, భయ, మైథునాలు తప్ప మరోటి తెలియని మానవులు తోక, కొమ్ములు లేని కేవల పశువులు కాదా? ఈ మానవ జన్మకి ఎంతటి మహత్తు ఉంది! దీనివల్లే ఈశ్వరుని భక్తి సాధ్యమవుతుంది. నాలుగు ముక్తులు: సాయుజ్యం, సాలోక్యం, సారూప్యం, సామీప్యం పాదాలు పట్టుకుంటాయి. ఆత్మజ్ఞాన ప్రాప్తి కూడా దానివల్లే లభిస్తుంది. సంసారం గగనసీమలోని మబ్బుల మాటున తళుక్కుమనే మెరుపుల క్షణంలో మటుమాయమవుతుంది. విషపు జ్వాలలు కక్కే కాలసర్పంచే మృంగబడిన లోకులకు సుఖం ఒక ఘటిక అంటే 24 నిమిషాలు మాత్రమైనా అరుదుగా లభిస్తుంది. అమ్మ, నాన్న, సోదరి, సోదరుడు, భార్య, కొడుకు, కూతురు, బాబాయి వీరంతా నదీ ప్రవాహంలో ప్రవహిస్తూ ప్రవహిస్తూ ఒక్కచోటికి వచ్చే కర్రముక్కల్లాంటివారు. అలాగే ఈ సంసారంలో ఒక్క క్షణం కలిసి ఉన్నట్లు కనిపిస్తారు. కానీ ఒకవేళ ఏదైనా ఓ అల తీవ్రంగా వచ్చి వాళ్లను విడదీసి వారంతా ఒకరికొకరు విడిపోతే అప్పుడు వారు మునుపటిలా మళ్లీ కలవటమనేది ఉండదు. ఈ జగత్తులో తమ హితాన్ని సాధించని వారు తమ తల్లిని వ్యర్థంగా బాధపెట్టినట్లే. ప్రాణులు జన్మించినప్పుడే మృత్యుమార్గాన్ని పట్టుకుంటారు. మహాత్ముల చరణాలు వారొకవేళ పట్టుకోకపోతే వారి జన్మ వ్యర్థమైపోతుంది. కనుక ఆ పనిని ఇవాళ, రేపు, ఎల్లుండి అని వాయిదా వేసేవారు మోసపోతారని తెలుసుకోవాలి. మరణాన్ని గురించి మనసులో నిరంతరం స్మరణ పెట్టుకోవాలి. ఈ శరీరం కేవలం కాలుడికి ఓ తినుబండారం. మొత్తానికి సంసారానికి అలాంటి అశాశ్వత లక్షణం ఉంది. కనుక మానవులు నిరంతరం సావధానులై ఉండాలి. వ్యవహారాల్లో జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తే పరమార్థమనే అప్సరాంగన అలవోకగా అరచేతిలో వాల్తుంది. కనుక ప్రపంచంలో సోమరితనం పనికిరాదు. పురుషార్థాన్ని ప్రాప్తింపచేసుకునే విషయంలో ఎప్పటికీ నిర్లక్ష్యం ఉండకూడదు. సాయి కథను ప్రేమతో విన్నవారికి శ్రేయస్కరమైన పరమకళ్యాణం ప్రాప్తిస్తుంది. వారికి సాయి చరణాల్లో భక్తి పెరుగుతుంది. వారికి సుఖమనే భాండారం లభిస్తుంది. సాయిబాబా మీద నిండు ప్రేమ గుండెల నిండా ఉన్నవారికి ఈ కథాసంగ్రహం సాయి చరణ కమలాలను అడుగడుగునా గుర్తుకు తెప్పిస్తుంది. శబ్దాలతో వర్ణించలేనటువంటి వారిని ఈ కథలో శబ్దాలు వర్ణించటం జరిగింది. ఇంద్రియాలకు అతీతంగా ఉండే వారిని ఈ కథ ద్వారా ఇంద్రియాలతో సేవించవచ్చు. కనుక ఈ కథామృత ధారని ఎంతగా త్రాగినప్పటికీ మనసుకి పూర్తిగా సంతృప్తి కలగటం కష్టం. మహాత్ముల కుశలత తర్కానికి అందనిది. వారి మహిమ అవర్ణనీయం. వారిని మాటలతో సంపూర్ణంగా వర్ణించగల సామర్థ్యం ఎవరికుంటుంది? ఈ కథ నిరంతరం చెవుల్లో పడితే కళ్ళ ఎదుట సాయిబాబా అదే పనిగా కనిపిస్తారు. రాత్రింబవళ్ళు మనసులోనూ ధ్యానంలోనూ ఉంటారు. స్మృతిపథంలోనూ ఆలోచనల్లోనూ కూడా ఉంటారు. ఇంతేనా, మెళకువతో ఉన్నా స్వప్నంలో కూడా కనిపిస్తారు. కూచుని ఉన్నా, నిద్రిస్తున్నా, భోజనం చేస్తున్నా కనిపిస్తారు. జనంలో ఉన్నా లేదా అరణ్యాల్లోకి వెళ్ళినా అక్కడ కూడా సర్వదా తోడుగా వస్తూ పోతుంటారు. ఈ ప్రకారంగా మనకి ఆయనపై అదే పనిగా ఇష్టం కలిగితే మన మనసుకి మహేశ్వరునితో లయమయ్యే స్థితి కలుగుతుంది. అలా ప్రతిరోజు అయ్యిందంటే చిత్తం చైతన్యంతో, అంటే విశ్వానికి చైతన్యాన్నిచ్చే శక్తితో, అంటే పరమాత్మతో ఐక్యత సంతరించుకుంటుంది. ఇప్పుడు తర్వాతి కథ. గడిచిన అధ్యాయం చివరిలో చెప్పిన దాన్ని ప్రారంభిద్దాం. శ్రోతలు ఆదరయుక్తంగా అవ్వాలి. భావభక్తి అనే రవకేసరిని ఎంత తిన్నా తనివి తీరదు. గొంతు వరకు తిన్నా ఎన్నటికీ పూర్తిగా తృప్తి కలగదు. సరే శ్రోతలారా, ఇప్పుడు 2వ కథను మీరు శ్రద్ధగా వింటే మహాత్ముల దర్శనం వల్ల అయ్యే సార్థకత మనసుకి ఖచ్చితంగా పట్టుకుంటుంది. బయటికి కనబడేలా సాయిబాబా ఏమీ చేసేవారు కాదు. ఆయన తమ స్థానాన్ని వదిలి ఎక్కడికీ వెళ్లేవారు కారు. అయినప్పటికీ కూచున్న చోటు నుంచే ఆయనకన్నీ తెలిసి ఉండేవి. అందరికీ ఆయన ఆ అనుభవాన్నే ఇస్తుండేవారు కూడా. మూడు కాలాల్లోనూ అబాధిత అస్తిత్వ రూపతత్వం అంటే బ్రహ్మ అనేది తమ శరీరంలో ఉంటూనే అదే సంపూర్ణ జగత్తులోనూ ఉన్నది అన్న విషయాన్ని తన శరీర స్పృహను విస్మరించి నిరంతరం గుర్తుపెట్టుకోవాలి. ఈ సత్యాన్ని ఎవరు శరణు అంటారో వారికి అన్నిటితో ఐక్యత ఉంటుందని తెలుసుకోవాలి. ఎందుకంటే వేరువేరుగా ఉన్నాయని అనుకుంటే జనన మరణాల పరంపర వెంటాడుతుంది. తాను, జగత్తులోని ఇతర సర్వప్రాణులు, వస్తువులు వేర్వేరుగా ఉన్నాయని నిశ్చయం చేసుకునే బుద్ధి అంటే నిజంగా అది అజ్ఞానమే. గురువుతో కలయిక వల్ల, శాస్త్రాభ్యాసంతోనూ చిత్తశుద్ధి కలిగి బ్రహ్మమయ స్థితి ప్రాప్తిస్తుంది. అవిద్య నుంచి ముక్తులవటమంటే ఏకత్వ ప్రాప్తి కలగటమే. మనసులో ఏ కొద్దిగానైనా భేదభావం ఉంటే అప్పుడిక ఏకత్వభావం అనేది ఎలా? బ్రహ్మదేవుడి నుంచి చైతన్యరహితమైన అన్ని వస్తువుల వరకు తమ స్వస్వరూపం లేదా బ్రహ్మ నుంచి వేరుగా కనిపించే వాటన్నిటా బ్రహ్మే ఉంటుంది. సత్యాసత్య నిత్యానిత్యాల్లోని భేదాలను తెలుసుకోలేని అజ్ఞానులకు బ్రహ్మ లేనట్లే అనిపింపచేసే వాటి అన్నింటా అన్ని వైపులా బ్రహ్మే ఉంటుంది. అన్ని రకాల ప్రగాఢ జ్ఞానం ఉండటమనేది దాని స్వాభావిక గుణం. సంసారంలోని కర్తవ్యానికి అక్కడ చోటులేదు. అక్కడ నామరూపాలకి స్థానం ఉండదు. అదే ఆ అవయవరహితమైన బ్రహ్మ. స్వస్వరూపం నుంచి లేదా బ్రహ్మ నుంచి వేరు అని అనుకునే మన స్వభావం వల్ల, అజ్ఞానం, మోహం అనే అనర్థాల వల్ల నానాత్వం అనే సంభ్రమంలో చిక్కుకునే చిత్తానికి ఏకత్వం అనే జ్ఞానం కలిగితే అది స్వస్థంగా అవుతుంది. నేను వేరు, ఇతరులు వేరు అని వేరుగా అనిపించని వారికి ఈ జగత్తంతా అఖండంగా ఏకరసంతో నిండిపోయి ఉండి అది తప్ప వేరే ఏది మిగిలి ఉండదు. వారికి నామరూపాలతో పనులు చేయటం ఇష్టం ఉండదు. వారు నానాత్వాన్ని పూర్తిగా వదిలేస్తారు. వారు బ్రహ్మగా అవటం అంటే ఇదే. ఈ జగత్తులో తాము మాత్రమే ఉన్నారు. తాము తప్ప వేరే ఖాళీ స్థలం లేదు. తాము అన్ని వైపులా పూర్తిగా వ్యాపించి ఉన్నారు. తాము తప్ప వేరే ఏదీ లేదు అన్న భావననే దృఢంగా పెట్టుకోవాలి. మైమరపించే మాయను దూరంగా తరిమేయాలి. తాము తప్ప పరవస్తువు లేదు అని గుర్తుంచుకొని తమ దృష్టిని స్వాధీనంలో పెట్టుకోవాలి. ఈ భేదభావం ఎలా ఉత్పన్నమవుతుంది అని శ్రోతలకి సహజంగానే సందేహం కలగొచ్చు. బ్రహ్మే తెలుసుకోవలసిన వస్తువు. జీవుడు దాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేసేవాడు. ఈ భావన పోగొట్టగల ఉపాయమేమిటి? ఏ కొద్దిగానైనా సరే భేదబుద్ధి ఉంటే అనన్యత్వం నశించిపోతుంది. వెంటనే నానాత్వం ఉత్పన్నమై అదే జనన మరణాలకు కారణమవుతుంది. అవిద్యారూప అంధకార దృష్టి దూరమైతే సర్వసృష్టి కూడా కనిపించకుండా పోతుంది. దృష్టిలో కేవలం స్వస్వరూపం నిండిపోయి ఉంటుంది. నానాత్వం వెంటనే పారిపోతుంది. శుద్ధజలంలో శుద్ధజలం కలిస్తే అదంతా ఒకటే అయిపోతుంది. మునుపటిది ఇప్పటిది ఒకలాగే కనిపిస్తుంది. వేరుతనం అనేది గుర్తుపట్టటానికి మిగిలి ఉండదు. కట్టెముక్క ఆకారాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ వాటిని అంటిస్తే అవి అగ్నిస్వరూపంలో ఒకటిగానే కనిపిస్తాయి. వాటి ముక్కలు అనే లక్షణము, ఆకారము నశించిపోతాయి. అవి అగ్నిస్వరూపంలో లీనమైపోతాయి. అదేవిధంగా ఆత్మ అనేది ఒకటే. ఈ జ్ఞానానికి మరొక ప్రమాణాన్నివ్వవలసిన అవసరం లేదు. అన్ని ప్రాణుల్లోనూ ఆత్మ పూర్తిగా నిండిపోయి ఉంది. అయితే రూపరహితమవటం వల్ల కళ్లకు కనిపించదు. మిథ్యాకల్పన వల్ల ప్రాణుల చిత్తం నిరంతరం చిక్కుల్లో పడుతుంది. దానివల్ల అది జనన మరణ దుఃఖాలను అనుభవిస్తూ నిరంతరం క్షుబ్ధమైన మనసుతో ఉంటుంది. నామరూపాలనే ఉపాధిని వదిలేసి ఈశ్వరుని సత్యస్వరూప జ్ఞానం కలిగే అవస్థను సాధ్యం చేసుకునే అలాంటి సిద్ధపురుషులను మాయ బాధించదు. వారు సదా ఆత్మానందంలో లీనమవుతారు. అలాంటి స్థితికి చక్కని ఉదాహరణ శ్రీ సాయి చరణాలు. ఆయన దర్శనాన్ని పొందినవారు నిజంగా ధన్యులు. చంద్రుడు నీటిలో కనిపించినప్పటికీ నీటికి బయటే ఉంటాడు. అదేవిధంగా సత్పురుషులు భక్తులతో చుట్టుముట్టి ఉన్నప్పటికీ వస్తుతః వారు వారి నుంచి ఎంతో దూరంగా ఉంటారు. వారి చుట్టూరా భక్తులు గుమిగూడి ఉన్నప్పటికీ వారికి ఎలాంటి ఆసక్తి ఉండదు. వారి మనోవృత్తి ఆత్మస్వరూపంలో లీనమై ఉంటుంది. దృష్టి ఎప్పటికీ మరోవైపుకి చూడదు. సాక్షాత్తు ఈశ్వరుడే అలాంటి గొప్ప సాధు సత్పురుషుల మాటననుసరించి వ్యవహరిస్తాడు. వారికి ఈ జగత్తులో ప్రాప్తించని వస్తువంటూ ఉండదు, అలాగే తెలియనిదంటూ ఏదీ ఉండదు. ఉపదేశం ఇచ్చిపుచ్చుకునే గురు శిష్యులు ఈ జగత్తులో అసంఖ్యాకంగా ఉంటారు. అయితే ఉపదేశంతో పాటు అనుభవం కూడా ఇచ్చే గురువు అరుదుగా లభిస్తుంటారు. ప్రారంభించిన ఈ వర్ణన ఇక చాలు. శ్రోతలు ముఖ్య కథలను వినటానికి ఉత్సాహంతో ఉన్నారు. వినాలన్న వారి కోరిక నెరవేరుగాక. మొగలాయిలోని నాందేడ్ పట్టణంలో ఒక ప్రఖ్యాత పార్సీ వ్యాపారి ఉండేవాడు. అతను అత్యంత ధార్మికుడు, జనప్రియుడు. అతని పేరు రతన్జీ షాపుర్జీవాడియా. అతని వద్ద ధనసంపత్తి అపారంగా ఉంది. బళ్ళు, గుర్రాలు, పొలాలు, తోటలు చాలా ఉండేవి. స్వతహాగా రతన్జీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉండేవి. అతను వాకిలి నుంచి ఎవరూ కూడా నిరాశ చెంది వెనక్కి వెళ్లేవారు కారు. బయటి నుంచి చూడ్డానికి రాత్రింబవళ్ళు అలా ఆనందసాగరంలో వాళ్లు మునకలు వేస్తున్నప్పటికీ లోపల రతన్జీ షావుకారిని సహింపరాని చింత అనే మొసలి బాధిస్తూ ఉండేది. అది ఈశ్వరుని సిద్ధాంతంగా తోస్తుంది. జగత్తులో ఎవరికీ పూర్తి సౌఖ్యం ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన చింత ఉంటుంది. నేను గొప్పవాణ్ణి, నేను గొప్ప ఐశ్వర్యవంతుణ్ణి, కనుక నేను నాకిష్టం వచ్చినట్లు చేస్తాను అని కొందరంటారు. అలా ఊరికే అహంకరిస్తారనే కాబోలు, ఏదో ఒక లోపం లేకపోతే దృష్టి తగులుతుందని బ్రహ్మదేవుడు తన స్వహస్తాలతో కావాలనే ఏదో కొద్ది లోపాన్ని దిష్టిచుక్కలా పెడతాడని స్పష్టమవుతుంది. పొంగిపొరలే ద్రవ్యము, బంగారము ఉన్న రతన్జీ షావుకారు వచ్చేపోయేవారికి భోజనం పెట్టి బీదల దైన్యాన్ని దూరం చేసేవాడు. సదా సర్వదా ఆనందంగా ఉండేవాడు. మొత్తానికి జగత్తు దృష్టికి షావుకారు అత్యంత సుఖంగా ఉన్నట్లు అనిపించేవాడు. ఒకరి తర్వాత ఒకరుగా 12 మంది ఆడపిల్లలు మాత్రమే ఉన్నారు. మగపిల్లలు లేకపోయాక సంపత్తి వల్ల కలిగే సుఖం ఏపాటిది? అతనికి సుఖం అనేది ఎలా లభిస్తుంది? మనసు హాయిగా ఎలా ఉంటుంది? భక్తి లేని హరికీర్తన, తాళము స్వరము లేని గానం, జంధ్యం లేని బ్రాహ్మణుడు, వీటిలో ఏమి శోభ ఉంటుంది? అన్ని కళల్లోనూ పారంగతుడైనప్పటికీ మంచి చెడు జ్ఞానం లేకపోతే, సదాచారం పాటించేవాడైనప్పటికీ ప్రాణిమాతృల పట్ల దయలేనివాడైతే అదేం శోభ? పాలంపై చందన తిలకం ఉన్నప్పటికీ, మెడలో తులసీమాలను అలంకరించుకున్నప్పటికీ, నాలుకతో సాధు సత్పురుషులను నిందిస్తే అందులో ఏం శోభ? పశ్చాత్తాపం లేకుండా తీర్థయాత్రలు చేస్తేను? మెళ్ళో ఏ నగా లేకుండా ఒంటిపై ఎన్ని నగలు వేసుకున్నా మగపిల్లల్లేని ఇంటికి ఏం శోభ ఉంటుంది? నారాయణుడు ఒక్క సుపుత్ర సంతానాన్నైనా ఇస్తాడా అనేదే షావుకారుని అహోరాత్రులు పీడించే ప్రశ్న. మనసు చింతాక్రాంతమైపోయింది. అందువల్ల షావుకారు నిరంతరం దుఃఖితుడై ఉండేవాడు. అతనికి అన్నము, నీళ్లు సహించేవి కావు. రాత్రింబవళ్ళు మనసు ఉదాసీనంగా చింతతో ఉండేది. షావుకారు దేవుడికి మొరపెట్టుకునేవాడు. దేవా, ఇంతటి నా ఈ కళంకాన్ని తీసేసి నన్ను నిష్కళంకుణ్ణి చేయి. నా వంశానికి ఓ ఆధారాన్నివ్వు. ఓ ప్రభు, నా మానాన్ని కాపాడు. షావుకారికి దాసగణు పట్ల ఎంతో భక్తి ఉండేది. ఒకసారి షావుకారు తన మనసులోని ఈ కోరికను అతనికి చెప్పాడు. అప్పుడతనిలా అన్నాడు, షిరిడీ వెళ్ళు, అప్పుడు నీ మనసులోని కోరిక నెరవేరుతుంది. సాయిబాబా దర్శనం చేసుకో. ఆయన పాదాలకు నమస్కరించి నీ సంపూర్ణ ఇచ్ఛను ఆయనకు నివేదించు. ఆయన నిన్నాశీర్వదిస్తారు. వెళ్ళు, నీకు శుభం కలుగుతుంది. బాబా కుశలత కల్పనాతీతమైనది. ఆయన్ని అనన్యంగా శరణంటే నీవు సుఖిస్తావు. రతన్జీ షావుకారికి ఈ ఆలోచన నచ్చింది. అతను షిరిడీ వెళ్లేందుకు నిశ్చయించుకున్నాడు. కొన్ని రోజులయ్యాక అతను షిరిడీ వెళ్ళాడు. దర్శనానికి మసీదుకు వెళ్ళి సాయిబాబా చరణాలపై సాష్టాంగపడ్డాడు. సాక్షాత్ పుణ్యరాశియే అయి ఉన్న సాయిబాబాని చూసి షావుకారు హృదయం ప్రేమతో నిండిపోయింది. అతను పూలబుట్టలోంచి అందమైన పూలదండ తీసి ప్రేమగా బాబా మెడలో వేశాడు. పాదాల దగ్గర పళ్లను రాశిలా పోశాడు. తరువాత అత్యంత ఆదరంతో నమ్రతతో అతను బాబా దగ్గరికెళ్ళి కూచుని ఇలా ప్రార్థించాడు. అది వినండి. గొప్ప సంకటాల్లో పడినవారు నీ పాదాల వద్దకొస్తారని, మీరు వారిని వెంటనే రక్షిస్తారని విని మనసులో గొప్ప ఆశ పెట్టుకుని ఇక్కడికి మిమ్మల్ని కలిసేందుకొచ్చాను. మీ చరణద్వయాన్ని ఎంతో ఆదరంగా ఒక్కటడుగుతాను. మహారాజా, నన్ను తిప్పి పంపకండి. దానికి బాబా అతనితో ఇలా అన్నారు. వస్తా వస్తానని ఇప్పుడా వచ్చేది? సరే, నాకు ఇవ్వదలుచుకున్న దక్షిణ ఇస్తే నీవు కృతార్థుడివవుతావు. ఎవరైనా దర్శనానికి వచ్చి పాదాలకి నమస్కరిస్తే బాబా వారి హిందువైనా ముసల్మానైనా పార్సీవారైనా వారిని దక్షిణ అడిగేవారు. అలా అని అదేమీ తక్కువ కాదు. వరుసగా 1, 2, 5 రూపాయలు అలా అడిగేవారు. 100, 1000, 1,000 లేక 1,000,000 కూడా తనకి ఎంత తోస్తే అంత అడిగేవారు. ఇచ్చినా కూడా మళ్ళీ ఇంకా అడిగేవారు. వాళ్ల దగ్గర డబ్బులు అయిపోతే ఎవరినైనా అప్పడిగి తెమ్మనేవారు. ఎక్కడా అప్పు దొరక్కపోతే అప్పుడే అడగటం ఆపేసేవారు. ఇంకా తమ భక్తులతో ఏమనేవారంటే, నీవు అసలు చింత పెట్టుకోకు, నేను నీకు ఎంతో డబ్బిస్తాను, నా దగ్గర నీవు హాయిగా కూచో. దునియామే కిసీకా కోయి హే ఔర్ కిసీకా కోయి హే, అప్నాతో యహా కోయి నహీ హే, అప్నా అల్లాహీ అల్లాహే. ఇక్కడ ఎవరికైనా ఎవరైనా ఉండొచ్చు, కానీ నాకు మాత్రం ఇక్కడ ఎవరూ లేరు. నాకు ఒక్క ఈశ్వరుడు మాత్రమే ఉన్నాడు. నన్ను తమ ప్రాణాధికంగా ప్రేమించేవాళ్ళు అరుదు. ఎవరైనా నాకు ఒకటిస్తే వారికి నేను 100 రెట్లు ఎక్కువ ఇస్తాను. సాయిబాబా గొప్ప లక్షాధికారిని సైతం పేదల ఇంట్లో దక్షిణ అడగమని ఆజ్ఞాపించేవారు. గొప్ప శ్రీమంతులు కానీ భికారులు కానీ, పేదలు, బలహీనులు, నిర్ధనులు కానీ సాయిబాబాకి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనిపించేది కాదు. ఆ శ్రీమంతులు కూడా బాబా ఆజ్ఞను శిరోధార్యంగా భావించి అభిమానాన్ని వదిలేసి పేదల ఇంటికి వెళ్ళి బాబా కోసం ప్రార్థనాపూర్వకంగా దక్షిణను అడిగేవారు. దీని సారాంశం ఏమిటంటే, దక్షిణను నిమిత్తంగా చేసుకుని బాబా తమ భక్తుల అహంకారాన్ని అణిచేసి నమ్రత పెట్టుకోవటం నేర్పేవారు. సాధువులకి ధనమెందుకు అని కొందరికి సందేహం కలగొచ్చు. కానీ దీన్ని చక్కగా ఆలోచించి చూస్తే అప్పుడు మనసులోని శంక సహజంగా దూరమవుతుంది. సాయిబాబా ఇచ్చలన్నీ నెరవేరి ఉండగా ఆయనకసలు దక్షిణ ఎందుకు? భక్తుల నుంచి డబ్బు అడిగేవారిని నిష్కాములని ఎలా అనాలి? గులకరాళ్ళు, వజ్రాలు లేదా రాగి నాణేలు, బంగారు మొహిరీలు, వీటన్నిటికీ ఒకే విలువ ఇచ్చిన ఆయన చేయి చాపి ఎందుకడిగేవారు? కడుపు నింపుకోవటానికి భిక్ష చేస్తూ వైరాగ్యమనే దీక్ష తీసుకున్న అలాంటి నిరపేక్ష విరాగికి దక్షిణ కోరవలసిన అవసరమేమిటి? ఎవరి ద్వారంలో అష్టసిద్ధులు చేతులు జోడించి సదా నిలబడి ఉంటాయో, ఎవరి ఆజ్ఞ పాటించేందుకు కుబేరుడు 9 రకాల నిధులతో సేవించేందుకు సిద్ధంగా ఉంటాడు? మహాపద్మ, పద్మ, శంఖ, మకర, కచ్చప, ముకుంద, కుంద, నీల, ఖర్వ అనేవి 9 నిధులు. ఆయనకి ద్రవ్యం కోసం దీనంగా అడగవలసిన పనేమిటి? సంసార సుఖాలని తన్నేసి స్వర్గసుఖాల వైపు పొరపాటున కూడా చూడనివారు, అలా తమ హితం ఎక్కడుందో తెలిసిన అలాంటి విరాగులకి ధనం ఎందుకు? తాము స్వయంగా సత్పురుషులు, సాధువులు, సజ్జనులు అయి ఉండి తమ కీర్తి సదా గొప్పగా ఉండాలి అన్న దానిమీదే లక్ష్యం పెట్టుకున్న ఆయన జీవనం భక్తుల శ్రేయస్సు కోసమే ఉండేది. అలాంటి వారు ధనం ఎందుకు కూడబెట్టాలి? సాధువులు దక్షిణ ఎందుకు కోరాలి? వారి మనస్సు నిరంతరం నిరీచ్ఛతో ఉండాలి. సాయిబాబా ఫకీరు అయినప్పటికీ ఆయన్ని లోభం వదల్లేదు. ఎప్పుడూ డబ్బు అడుగుతూ ఉంటారు. మొదటి దర్శనంలో దక్షిణ ఇస్తే రెండో దర్శనంలో కూడా దక్షిణ అడుగుతారు. సెలవు తీసుకునేటప్పుడు కూడా దక్షిణ అడుగుతారు. దక్షిణ ఇవ్వండి అని మరీ అడుగుతారు. నిమిష నిమిషానికి ఇదేమిటి? పూజావిధిలో నైవేద్యం చూపిన తర్వాత మొదట భోజనానంతరం చేసే ఆచమనం చేయటం కోసం త్రాగే నీరిస్తారు. తర్వాత నోరు చేతులు కడుక్కునేందుకు నీరిస్తారు. చేతికి సుగంధం పూస్తారు, తాంబూలం ఇస్తారు. అన్నిటికన్నా చివర దక్షిణ ఇస్తారు. అయితే బాబా పద్ధతి విలక్షణం. చందనం పెట్టేటప్పుడు లేదా అక్షింతలు మొదలైనవి చల్లేటప్పుడు వారు దక్షిణ కోరేవారు కాదు. మొదటి ప్రార్థనను ఆరంభించేటప్పుడు ఆయన దక్షిణ కోరేవారు. అందువల్ల ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని దక్షిణ ఇచ్చే మంత్రం ఆ క్షణంలోనే అనాలి. అయితే ఈ సందేహాన్ని నిరసించటానికి గొప్పగా ప్రయత్నించనవసరం లేదు. క్షణంపాటు ఆలోచిస్తే సమాధానం దొరుకుతుంది. ధనాన్ని పోగు చేయటంలోని ఉద్దేశం తమ చేత ధర్మం జరగాలని. అయితే జనులు ఆ ధనాన్ని క్షుద్రమైన రతిసుఖం, ఇతర ఐహిక సుఖాలను అనుభవించటం మీది ప్రేమతో ఖర్చు పెడతారు. నిజానికి డబ్బు మన వద్ద ఉంటే శాస్త్రాభ్యాసం, ధర్మకార్యాలు, దాన ధర్మాలు నిశ్చయంగా చేయగలుగుతాం. అందువల్ల పరమాత్మ విషయంలో జ్ఞానం కలుగుతుంది. అలా సొంత డబ్బు పరమేశ్వరుడి వైపుకి తీసుకెళ్లవలసిన మార్గంలో మనని నడిపిస్తుంది. అప్పుడు మనసుకి సుఖశాంతులు లభిస్తాయి. మొదట్లో చాలా రోజుల వరకు బాబా ఏమీ తీసుకునేవారు కాదు. కాలిన అగ్గిపుల్లలు పోగు చేసి వాటినే జేబుల్లో నింపుకునేవారు. భక్తులు గాని అభక్తులు గాని ఎవరి వద్ద ఏమీ తీసుకునేవారు కాదు. ఎవరైనా ఎప్పుడైనా ఓ రాగి కానీ పెడితే దాంతో ఆయన పొగాకు నూనె కొనేవారు. ఆయనకు పొగాకంటే చాలా ఇష్టం. బీడీ గాని లేదా చిలిం గాని తాగేవారు. చిలిం అపరిమితంగా పీల్చేవారు. అదెప్పుడు కాల్తూనే ఉండేది. తరువాత సత్పురుషుల దర్శనానికి ఖాళీ చేత్తో దక్షిణ లేకుండా ఎలా వెళ్ళాలి అని కొందరి మనసు కనిపించేది. కనుక వారు దక్షిణ తీసుకుని వెళ్ళేవారు. ఎవరైనా ఒక్కరు ఒక పైసా గాని ఇస్తే ఆయన జేబులో వేసుకునేవారు. అయితే రెండు పైసల నాణ్యం ఇస్తే దాన్నలాగే తిరిగి ఇచ్చేసేవారు. ఆ పద్ధతి చాలా రోజులు నడిచింది. కానీ కొద్ది కాలం తర్వాత సాయిబాబా మహాత్యం పెరిగి భక్తులు గుంపులు గుంపులుగా రాసాగారు. విధిపూర్వకంగా ఆయన్ని పూజించటం మొదలైంది. బంగారం, పువ్వులు, దక్షిణ ఇవ్వకుండా పూజకి పూర్ణత్వం రాదు. ఆ నిత్య పూజా విధి పూజ చేసేవారికి శాస్త్రాధారం వల్ల తెలుసు. రాజుకి అభిషేక సమయంలో నీరు చల్లేటప్పుడు లేదా పాదపూజ చేసేటప్పుడు పూజ చేసేవారు కానుకలు తెస్తారు. అలాగే గురుపూజ కోసం కూడా దక్షిణ తెస్తారు. ఉచ్చాదివి దక్షిణావంత్. దక్షిణ ఇచ్చేవాడు ఉచ్చ పదవికి అంటే స్వర్గానికి పోతాడు. హిరణ్యద అమృతవంత. సువర్ణదానం లేదా హిరణ్యమనే నాణ్యాన్నిచ్చేవారికి మోక్షం ప్రాప్తిస్తుంది. హేమదాత శుద్ధిమంత. బంగారం దానం చేసేవాడికి చిత్తశుద్ధి కలుగుతుంది అని వేదాల్లో చెప్పబడి ఉంది. గంధం పెట్టటం వల్ల శుద్ధ పవిత్రత ప్రాప్తిస్తుంది. అక్షింతలు వేయటంతో ఆయుష్ పెరుగుతుంది. పూలు తాంబూలం అర్పించటం వల్ల సంపత్తి ఐశ్వర్యము ప్రాప్తిస్తాయి. దక్షిణ ఇవ్వటం వల్ల అపార ద్రవ్యం ప్రాప్తిస్తుంది. పూజా సాధనలు గంధం, అక్షింతలు, పూలు, తాంబూలం విశేషమైనవి. అలాగే దక్షిణ, బంగారు పూలు విశేషమైనవి. దానితో అపార ధనవంతులవుతారు. దైవ పూజ సందర్భంలో దాని పూర్ణత కోసం దక్షిణ ఎలా అవసరమో అలాగే వ్యవహారంలో వ్రత ఉద్యాపన సందర్భంలో వాయన దానంతో పాటు సువర్ణం ఇవ్వవలసి ఉంటుంది. కొన్ని వ్రతాల్లో బ్రాహ్మణులకు లేదా ముత్తైదువులకు పళ్ళు, మధుర పదార్థాలు మొదలైనవి ఇచ్చేటప్పుడు బంగారం ఇస్తారు. జగత్తులోని ఈ ఇచ్చి పుచ్చుకోవటాలనే వ్యవహారాలన్నిట్లో డబ్బు కావలసి ఉంటుంది. తమ ప్రతిష్ట తగ్గిపోకూడదని లోకులు అలాంటి సందర్భాల్లో యథాయోగ్యంగా డబ్బు ఖర్చు పెట్టి దాన్నలా కాపాడుకుంటారు. హిరణ్య గర్భ గర్భస్థం ఇత్యాది మంత్రాలుచ్చరించే దేవపూజకి ఒకవేళ దక్షిణ అంగీకారమైతే మరీ సత్పురుషుల పూజకి ఎందుకక్కర్లేదు. సత్పురుషుల దర్శనానికి వెళ్లేటప్పుడు తమ తమ జ్ఞానాన్ననుసరించి ఒక్కొక్కరికి ఒక్కో రకమైన భావన ఉంటుంది. అందరికీ ఒకే అభిప్రాయం ఉండటం కష్టం. కొందరి మనసులో భక్తిభావం ఉంటుంది, కొందరు సత్పురుషులను పరీక్షించాలని పోతారు. తమ మనసులో ఉన్నదాన్ని చెప్పేవాడే మహాత్ముడంటారు మరికొందరు. కొందరు దీర్ఘాయుష్షు కోరుతారు, కొందరు ఏనుగులు, బంగారము, సంపత్తి, ఇల్లు, వాకిళ్ళు అడుగుతారు. కొందరు పుత్రపౌత్రులను కోరుతారు, కొందరు ఎన్నటికీ తరగని శక్తిని కోరుతారు. బాబా పద్ధతి నిజంగా అగాధము, అద్భుతము. కొందరు వ్యక్తులు ఆయన్ని హేళన చేయాలని లేదా అవమానించాలనే హేతువుతో వెళ్ళినప్పటికీ వారి ఆ దుష్టబుద్ధి నశించిపోయేది. వారాయన చరణ కమలాలపై పడిపోయేవారు. ఇంతటి అదృష్టం ఒకవేళ వారి ప్రారబ్ధంలో లేకపోయినప్పటికీ వారి మనసుకి పశ్చాత్తాపం మాత్రం కలిగేది. వారి అహంకారం ఖచ్చితంగా అణిగిపోయి బాబా యొక్క నిజమైన నిశ్చిత బోధ వారి అనుభవంలోకొచ్చేది. సర్వసాధారణంగా భక్తులు సదా సర్వదా సంసారంలో ఆసక్తులై ఉండేవారు. దక్షిణ సమర్పించి వారి మనసులు శుద్ధమవ్వాలని బాబా ఉద్దేశం. యజ్ఞేన దానేన తపస అనే వేదవాక్యం ఆత్మజ్ఞానం ప్రాప్తింపచేసుకోవాలనే ఉత్సాహం ఉన్నవారికి దక్షిణ ఇవ్వటం అనే సాధనోపాయాన్ని స్పష్టమైన మాటల్లో చెప్పింది. భక్తులు స్వార్థులు కాని లేక పరమార్థులు కాని ఇద్దరికీ కోరినది లభించటం కోసం, తమకు శుభం జరగటం కోసం తమ గురువుకి దక్షిణ ఇవ్వవలసి ఉంటుంది. బ్రహ్మదేవుడు కూడా దేవతలు, దైత్యులు, మానవులు అనే తన ముగ్గురు పుత్రులకి వారి బ్రహ్మచర్యం పూర్తయిన తర్వాత తమకి ఉపదేశించమని అడిగినప్పుడు అదే చెప్పాడు. దా అనే ఒక్క అక్షరాన్ని వారికి ఉపదేశించాడు. దాన్ని వారే విధంగా అర్థం చేసుకున్నారో అడిగి అతను దృఢపరిచాడు. నిజానికి గురు శిష్యుల ఆట విలక్షణమైనది. దాంతం కావాలి, సంయమనం చేసుకోవాలి అని దేవతలు అర్థం చేసుకున్నారు. దయ చూపించాలి అని అసురులు అర్థం చేసుకున్నారు. దానం చేయాలి అని మానవులు అర్థం చేసుకున్నారు. బ్రహ్మదేవుడది విని, బావుంది, మీకు శుభం కలుగుగాక అని అన్నాడు. దేవతలు వేరెవరో కాదు, మానవులే. కేవలం స్వభావం వల్ల వారు వేరుగా ఉన్నారు. ఉత్తమ గుణయుక్తులైనప్పటికీ ఇంద్రియ సంయమనం లేని వారిని దేవతలంటారు. అసురులు కూడా మానవులే కాని వారు హింస చేస్తూ దుష్టత్వంతో క్రూరులుగా ఉంటారు. మానవులు మహాభయంకర లోభంతో పీడించబడతారు. అలా మానవులు మూడు రకాలుగా ఉంటారు. లోభంకోరల్లో చిక్కిన మానవులను లోభరూప గోతిలో నుంచి బయటకు లాగటానికి కృపాసాగరులైన శ్రీ సాయినాథులు భక్తులకు శుభం జరగాలన్న కోరికతో తమ చేతిని చాపి వారిని పైకి లాగుతూ ఉంటారు. తైత్తిరీయ ఉపనిషత్తులో మొదటి వల్లి 11వ అనువాకంలో దానానికి సంబంధించిన అనేక పద్ధతుల గురించి చెప్పబడింది. అందులోని ప్రతి పద్ధతిని చక్కగా వినండి. ఇవ్వవలసిన దాన్ని ఎప్పుడూ శ్రద్ధాపూర్వకంగా ఇవ్వాలి. శ్రద్ధ లేకుండా ఇచ్చే దానం దానం కాదు. రాజాజ్ఞ మూలంగా శాస్త్రాల్లో చెప్పారని లేదా భీతితోనూ సిగ్గుతోనూ కూడా ఏదైనా ఇవ్వాలి. వివాహము మొదలైన శుభ సందర్భాలు జగత్తులో వస్తాయి. అక్కడ కూడా కానుకలు లేదా డబ్బు ఇవ్వవలసి వస్తుంది. అవి ఇచ్చి మిత్రత్వంతో కర్తవ్యాన్ని కాపాడుకోవాలి. లోక వ్యవహారాల బోధ అలా ఉంటుంది. సాయిబాబా కూడా దా అనే అక్షరంతో భక్తులకు శుభం కలగాలని వారి నుంచి అదే అడుగుతూ ఉండేవారు. ఆయన అనేవారు, దయచూపండి, దానమివ్వండి, సంయమనంతో ఉండండి, ఇంద్రియ దమనం చేయండి, అలా చేస్తే అత్యంత సుఖం కలుగుతుంది. అదాంతత అంటే అజితేంద్రియత, అదానత లోభత్వం, పిసినారితనం, అదయాళుత నిర్దయత్వం. ఈ మూడు దోషాలను నాశనం చేయటం కోసం ఈ ఒక్క అక్షరం అనే చిన్న ఉపాయాన్ని తమ శిష్యులకు గురుమహారాజు నిర్దేశించారు. కామక్రోధ లోభాలనేవి ఆత్మోన్నతికి అశుభాలు. వాటిపై విజయం పొందటం చాలా కష్టం. అందుకని ఈ సులభోపాయం చెప్పారు. దకారంలోని ఏకాక్షరీ ఉపాయం శృతిలో ఎలా? బృహదారకణ్యోపనిషత్తు 5:2 లో ఉందో అలాగే స్మృతిలో కూడా శ్రీ భగవద్గీత 16:21 చెప్పబడింది. అక్కడ కూడా ఈ ఉపదేశాన్నే సమర్థించింది. శ్రోతలకిది చక్కగా అర్థం కావాలని దాన్ని నేను కింద ఇస్తున్నాను. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తథా లోభస్తస్మాదేతత్రయం త్యజేత్. కామక్రోధలోభాలు నరకానికి మూడు ద్వారాలు. వాటి వల్ల మనం నిశ్చయంగా నాశనమవుతాం. అందుకని వాటిని నిశ్చయంగా వదిలేయాలి. శ్రీ సాయి సమర్థులు అత్యంత దయామూర్తి. భక్తుల శ్రేయస్సు కోసం వారి నుంచి ఆయన దక్షిణ అడుగుతుండేవారు. దానికి సంబంధించిన శిక్షణ ఇచ్చేవారు. దక్షిణకి విలువ ఎంత? గురువచనాలను పాటించటానికి తమ ప్రాణాలను సైతం ఇచ్చేందుకు సిద్ధంగా ఉండని వారికి పరమార్థం ఎలా సిద్ధిస్తుంది? నిజమే, భక్తుల శ్రేయస్సు తప్ప బాబాకి దక్షిణ అడగటానికి మరో కారణమే ఉంటుంది. ఆయన స్వంత జీవనం దక్షిణ మీద ఆధారపడి ఉండేది కాదు. కడుపు నింపుకోవటం కోసం ఆయన భిక్ష చేసేవారు. మరి దక్షిణ అడగటం వెనుక ఆయనకి స్వార్థమే ఉంటుంది? దక్షిణ అనే దానమిచ్చి తన భక్తుల చిత్తం శుద్ధమవ్వాలన్నదే అందులో అసలు కారణం. సారాంశం, పైన దర్శింపచేసిన వేద వచనానుసారం దక్షిణదానం మొదట చేయకపోతే గురుపూజ సంపూర్ణం కాదు. ఇప్పుడిక దక్షిణ గ్రంథం చాలు. దాని గురించిన చర్చకు అర్థం స్పష్టమైంది. బాబాకి ఎలాంటి ఆశ ఉండేది కాదు, లేక స్వార్థమూ ఉండేది కాదు. కేవలం భక్తుల శ్రేయస్సు కోసమే ఆయన దక్షిణ అడిగేవారు. అయినా ఇప్పుడు తర్వాతి కథాభాగం సంపూర్ణంగా నివేదిద్దాం. దానిలో రతన్జీ దక్షిణ సందర్భం, సాయిబాబా చేసిన చక్కని చమత్కారం వినండి. శ్రోతలు ఈ అద్భుత కథను పూర్తిగా సద్భావపూర్వకంగా వినండి. సాయిబాబా స్వరూపం ఎంత వ్యాపకమో అలౌకికమో చూడండి. షావుకారుని దక్షిణ అడిగేటప్పుడు సాయిబాబా పూర్వవృత్తాంతం చెప్పారు. అయితే అది ఆ షావుకారు మనసుకి గుర్తులేదు. కనుక అతనికి ఆశ్చర్యమనిపించింది. నువ్వు నాకు 3 రూపాయల 14 అణాలు, 14 అణాలు అంటే 1 రూపాయి, ఇచ్చావు. అదీ నాకు గుర్తుంది. ఇప్పుడు నువ్వు తెచ్చిన వాటిలోంచి నాకివ్వవలసిన బాకీని నాకు దక్షిణగా ఇవ్వు. రతన్జీ షావుకారు బాబాని చూడటం ఇదే మొదటిసారి. అప్పుడు బాబా అన్న ఈ మాటలు విని అతను ఆశ్చర్యచకితుడైనాడు. అప్పుడు గుర్తు తెచ్చుకోసాగాడు. తానింతకుముందు షిరిడీకి రాలేదు, లేదా ఎవరితోనూ ఏదీ పంపనూ లేదు. అప్పుడు సాయి మహారాజు అన్న మాటలు ఆశ్చర్యకారకాలు కాదా? అలా ఎప్పుడూ జరిగి ఉండకపోవటం వల్ల అతను మనసులో ఎంతో ఇబ్బంది పడ్డాడు. అతను బాబాకి దక్షిణ ఇచ్చి నమస్కరించాడు. అయితే ఆ చిక్కుముడి అతనికి విడివడలేదు. చివరికది అలాగే ఉండిపోయింది. షావుకారు తనక్కడికొచ్చిన పని చెప్పాడు. మళ్లీ పాదాలకు నమస్కరించి చేతులు జోడించి కూర్చున్నాడు. షావుకారు మనసుకి ఎంతో సంతృప్తిగా అనిపించి ఇలా అన్నాడు. బాబా, చాలా బాగా జరిగింది. ఈరోజు మీ పాదదర్శనమైంది. నేను పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం ఫలించింది. నేను దురదృష్టవంతుణ్ణి. నాకు అంతగా జ్ఞానం లేదు. నాకు పూజ, అర్చన, యజ్ఞం గురించి తెలీదు. అదృష్టవశాత్తు త్రికాలజ్ఞానులైన మీలాంటి గొప్ప మహాత్ముల దర్శనమైంది. మీకు నా చింత ఏమిటో తెలుసు. మీ కృపను వర్షించి దాన్ని మీరు నాకు దూరం చేయండి. ఓ దయామయ, ఈ అనన్య భక్తుణ్ణి మీ పాదాల నుంచి దూరం చేయకండి. అది విన్న శ్రీ సాయిబాబాకి షావుకారు విషయంలో దయ కలిగి ఇలా అన్నారు, ఊరికి అలా బాధపడకు. నీ దురదృష్టం దూరమయ్యే సమయం ఇప్పుడొచ్చింది. బాబా షావుకారు చేతిలో విభూతి ప్రసాదం పోశారు. అతని తలపై కృపతో తమ చేతిని పెట్టారు. నీ మనసులోని కోరిక అల్లా తీరుస్తారు అని ఆశీర్వదించారు. అప్పుడు రతన్జీ షావుకారు బాబా ఆజ్ఞ తీసుకుని నాందేడుకు తిరిగి వచ్చాడు. జరిగిందంతా పూసగుచ్చినట్లు దాసగణుకి వివరంగా చెప్పాడు. చక్కగా దర్శనమైంది. మనసు ఆనందంతో నిండిపోయింది. ప్రసాదపూర్వకమైన వాగ్దానము, ఆశీస్సులు అన్నీ లభించాయి. అన్నీ సవ్యంగా జరిగాయి. అయితే ఒక్క విషయం మాత్రం నాకు అర్థం కాలేదు. 3 రూపాయల 14 గణాలు నువ్వు నాకిచ్చావన్న మాట నాకు గుర్తుంది అని బాబా అనటంలోని అర్థం నాకు తెలియటం లేదు. మీరదంతా నాకు స్పష్టంగా చెప్పండి. ఈ రూపాయలేమిటి? ఈ అణాలేమిటి? ఇవి ఇదివరకే ఇవ్వటం ఎలా జరిగింది? షిరిడీకి నేను మొదటిసారిగా వెళ్ళాను. అందులోని అంతరార్థం నాకు తెలియటం లేదు. నాకేమీ బోధపడటం లేదు. ఇదంతా నాకు ఎంతో నిగూఢంగా, అర్థం కాని చిక్కు ప్రశ్న అనిపిస్తోంది. మీకేమైనా బోధపడిందా? దాసగణు ఆలోచించటం మొదలుపెట్టాడు. ఇదేదో ఓ చమత్కారంలాగానే ఉంది. దీనికి అర్థం ఏమై ఉంటుంది? అతని మనసుకి ఏదీ నిశ్చయంగా తోచలేదు. తరువాత ఎంతగానో ఆలోచించిన మీదట అతని మనసుకి ఒక అవలియా అంటే ముస్లిం మహాత్ముడి మూర్తి గుర్తొచ్చింది. అతన్ని జనులు మౌలీ సాహెబ్ అనేవారు. అతను ముస్లిం జాతికి చెందినవాడు. అయితే అతని ప్రవర్తన, దినచర్య మహాత్ముల వలె ఉండేది. అతను ప్రారంధానుసారం కూలీ పని చేసుకుని జీవించేవాడు. అతని చరిత్రను వివరంగా చెప్పటం మొదలు పెడితే గ్రంథంలో విషయాంతరమవుతుంది. ఆ మౌలీ సాహెబ్ చరిత్ర నాందేడులోని వాళ్లందరికీ తెలుసు. రతన్జీ షావుకారు షిరిడీ వెళ్లాలని నిశ్చయించుకున్నప్పుడు మౌలీ సాహెబ్ తనంత తానే స్వయంగా సహజంగా వాళ్ళింటికొచ్చాడు. వారిద్దరికీ పరస్పరం ఒకరిమీద ఒకరికి ఎంతో ప్రేమ ఉండేది. షావుకారు మౌలీ సాహెబ్కి ఉపచారపూర్వకంగా పూలదండని, ఫలాలని, తాంబూలాన్ని అర్పించాడు. అనుకోకుండా స్ఫూర్తి కలగటం వల్ల చిన్న విందు కూడా ఇచ్చాడు. గణూదాస్కి ఆ క్షణంలో దానికోసం అయిన ఖర్చు గుర్తొచ్చింది. కనుక అతను ఖర్చు జాబితా తెప్పించాడు. ప్రతి పైసా లెక్కకట్టి మొత్తం ఎంతైందో లెక్కపెట్టారు. ఖర్చు ఖచ్చితంగా 3 రూపాయల 14 అణాలైంది. ఎక్కువ కాదు, తక్కువ కాదు. బాబా దానికి రుజువు ఇవ్వటం, బాబా సర్వజ్ఞత అందరికీ ఆశ్చర్యం కలిగించింది. సాయిబాబా సాక్షాత్తు జ్ఞానరాశి. మసీదులో కూర్చున్న, దేశంలో ప్రతి చోటా జరిగే భూత భవిష్యత్ వర్తమాన కాలాల గురించి ఆయనకు తెలుసు. సాయి సమర్థులకు సర్వప్రాణిమాత్రులతో ఏకాత్మత లేకపోతే ఈ రకంగా అనుభవం కలుగుతుందా? ఇతరులకు అవి చెప్పగలరా? నాందేడు షిరిడీ నుంచి ఎంతో దూరం. 2 ప్రదేశాలకి అంతరం కూడా బాగానే ఉంది. అలాగే ఈ ఇద్దరు మహాత్ములు ఒకరినొకరు ఎరుగరు. మరి సాయిబాబాకి ఈ ప్రకారంగా తంతి ఎలా వచ్చింది? సాయి మహారాజు ఒకరు, మౌలీబువ వేరొకరు అన్న భేదబుద్ధి లేదా ద్వైతభావం వారిద్దరికీ లేదు. మౌలీబువ ఆత్మే సర్వుల హృదయాల్లోని ఆత్మ. అయితే ఈ ఏకాత్మతాధర్మంలోని మర్మాన్ని తెలుసుకున్నవారు ధన్యులు. బాహ్యానికి శారీరకంగా వారిద్దరూ వేరుగానే ఉన్నప్పటికీ మానసికంగా ఒకరితో ఒకరు కలిసే ఉన్నారు. వారిద్దరూ అని అనటం యోగ్యం కాదు. ఎందుకంటే వారు ఎన్నటికీ వేరుకారు. వారిద్దరిది ఒకటే జ్ఞానం, ఒకటే ప్రాణం, ఒకటే అభిప్రాయం. ఇద్దరూ కూడా సరిసమాన వృత్తితో పూర్ణ చైతన్యయుక్తులై ఉన్నారు. షిరిడీ నాందేడుల మధ్య ఎంతో దూరం ఉన్నప్పటికీ ఇద్దరి మనసులు ఒకటే. వారిది ఒకటే ప్రాణము, ఒకటే దేహము. కనుకే ఒకరి నుంచి ఒకరికి తంతి వచ్చింది. సాధు సత్పురుషుల పద్ధతి ఎంత విచిత్రం! వారి తంత్రీ యంత్రాలకు తీగలు లేకపోయినా ఈ భూమి మీద ఎక్కడేం జరిగినా వారికది తెలిసిపోతుంది. సరే, తరువాత సరైన సమయం వచ్చింది. రతన్జీని అదృష్టం వరించింది. అతని భార్య గర్భం ధరించింది. అతని ఆశ అనే వృక్షం చిగురులు తొడిగింది. యోగ్యమైన సమయంలో అతని భార్యకి పుత్రుడు కలిగాడు. బాబా ఆశీస్సులు నిజమయ్యాయి. పుత్రరత్నం జన్మించగానే రతన్జీ ఆనందించాడు. అనేక సంవత్సరాలుగా క్షామం ఉన్నప్పుడు హఠాత్తుగా వర్షం పడినట్లు పుత్ర సంతాన ప్రాప్తి వల్ల రతన్జీకి పూర్తిగా తృప్తి కలిగింది. ఆ వంశ రూపలత ఒకసారి చిగురించి అది యథాక్రమంగా పెరుగుతూ పోయింది. అమ్మాయిలు, అబ్బాయిలతో అతని ఇల్లు నిండిపోగా రతన్జీ సుఖించాడు. ఆ తరువాత కూడా అతను సాయిబాబా దర్శనానికి పోతుండేవాడు. అలాగే ఆయన ఆశీస్సులు పొందేవాడు. రతన్జీ మనసులోని కోర్కెలన్నీ నెరవేరి అతని మనస్సు సంతృప్తి చెందింది. వసంత ఋతువులో మామిడి చెట్టుకి ఎంత పూత వచ్చినా అందులో ఆ పూతంతా పండ్లు కాదు. అలాగే రతన్జీకున్న 12 మంది పిల్లల్లో 4 బ్రతికారు. వారు సుఖంగా ఉన్నారు. అదృష్టవశాత్తు ఏవేవి జరుగుతాయో వాటినే సుఖంగా అనుకునే మంచి స్వభావం కల రతన్జీ అణువంత కూడా దుఃఖించలేదు. ఇప్పుడు తరువాతి కథాసారాంశాన్ని చెప్తాను. ఇలా స్థావర జంగమాలన్నిట్లో సాయియే వ్యాపించి ఉన్నారు. ఈ అనుభవాన్ని నిజంగా ఎవరైనా ఎక్కడైనా కూర్చుని పొందవచ్చు. ఠాణే అనే పట్టణంలో చోళ్కర్ అనే ఇంటి పేరు గల ఓ దీన వ్యక్తి ఉండేవాడు. అతని భావపూర్ణ భక్తి పట్ల గురువు ప్రసన్నులైనారు. అతను సాయిబాబాని ఎన్నడూ చూడలేదు. అయినప్పటికీ అతను బాబాకి ఎలా మొక్కుకున్నాడో, అతని మనసులోని కోరిక ఎలా నెరవేరిందో, అతనికి ఎలాంటి అనుభవం కలిగిందో అదంతా ఇప్పుడు వినండి. ప్రేమలేని భజన ఎందుకు? అర్థం తెలుసుకోకుండా చేసే పారాయణ వల్ల ప్రయోజనమేమిటి? భావభక్తి లేకపోతే దైవం ఎలా కలుస్తాడు? ఇదంతా వ్యర్థశ్రమ. కుంకుమ తిలకం లేని పాలభాగం, అనుభవం లేని జ్ఞానం వ్యర్థం. ఇది కేవలం పుస్తకంలో చెప్పిన మాటలు కాదు. అనుభవం పొంది శ్రోతలు దానికి విలువ కట్టాలి. ఈ సాయి లీలలతో గ్రంథం ఎందుకు రాయాలో, దానితో నాకున్న సంబంధమేమిటో అది నాకు తెలీదు. నాచే సాయిబాబా దీన్ని వ్రాయించారు. ఆయనకే దీని ఉద్దేశం తెలియాలి. గ్రంథం వ్రాసేందుకు అర్హత ఉన్న వ్యక్తి కావాలి. నేనైతే కేవలం సాయిబాబా సేవ చేస్తున్నాను. ఆయన ఆజ్ఞతో ఈ కాగితాలను నేను జాగ్రత్త పెడుతున్నాను. శ్రోతలు దాహంతో వ్యాకులం చెందిన చకోరాలు. సాయి సమర్థులు స్వానందంతో నిండిన మేఘం. వారి దప్పిక తీర్చేందుకు ఆయన అనంత కథలనే వర్షాన్ని వర్షిస్తున్నారు. వారి ప్రభావంతో ఈ నా వాణి ఆయన చరిత్రను వర్ణిస్తోంది. ఆయన చరణధూణి రేణువుల్లో ఈ నా శరీరాన్ని దొర్లని. ఈ నా వాణికి ప్రేరణ ఇచ్చేది ఆయనే. ఆయన పాదాల్లోనే నా చంచల చిత్తానికి స్థిరత్వం లభించని. అలా ఈ శరీరంతో, వాణితో చేసే భజనతో నా సాయి మానసిక భజన కూడా నాకు అఖండ సుఖదాయకమవని. నేను మాత్రం ఆయన సందేశాలనందించే ఓ దీనుణ్ణి. చరిత్ర చెప్పేవారు, చెప్పించేవారు స్వయంగా సంపూర్ణంగా సాయిబాబానే అయినప్పుడు మరి శ్రోతలు మాత్రం వేరా? వారు కూడా సాయిబాబా కంటే వేరు కాదు. చూడ్డానికి ఇది కేవలం జీవితాల్లోని సాధారణ ఆచరణ పద్ధతిగా అనిపించవచ్చు. కానీ ఇదంతా సాయిబాబా ఆటే. ఆయన స్వయంగా ప్రేమాళురైన ఆటగాడు అయ్యి ఈ ప్రబల లీలను జరిపిస్తున్నారు. సాయిబాబా చరిత్ర ఎంతో లోతైనది. భక్తులకు విచిత్ర అనుభవాలను చూపి నన్ను నిమిత్తమాత్రుణ్ణి చేసి తమ భక్త సమూహాలని ఆయన సంతుష్టిపరిచారు. ఇది కేవలం చరిత్ర కాదు, సుఖమనే నిధి, మోక్షమనే శ్రేష్టమైన మిఠాయి. గొప్ప అదృష్టవంతులే దీన్ని భక్తిభావంతో సేవించాలి. గురుకృప యొక్క అద్భుత మహిమ విశిష్టత మనలాంటి భక్తులకు గుర్తుండాలని, భక్తుల సంతుష్టి కోసం ఈ గ్రంథరచన అనే పరిశ్రమను నేను చేశాను. ఈ చరిత్రను ప్రేమతో పఠిస్తే భక్తులకు శ్రవణానందం కలుగుతుంది. అందులోని కథలు పదే పదే చదివి దాన్ననుసరించి వ్యవహరిస్తే భక్తి ప్రేమలు పెరుగుతాయి. ఈ చరిత్రను ఒకవేళ అహోరాత్రులు వింటే మాయామోహ బంధనాలు తెగిపోయి త్రిపుటి అనగా ధ్యాత, ధ్యానము, ధ్యేయము చిహ్నం కరిగిపోతుంది. శ్రోతలు సుఖ సంపన్నులవుతారు. హేమాడ్ పంత్ బాబా చరణాలు పట్టుకుని ఆయన్ని అనన్యంగా శరణు అన్నాడు. ఒక్క క్షణమైనా ఆగలేక చరణాలపై అఖండంగా సాష్టాంగపడుతున్నాడు. సర్వులకీ శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులచే ప్రేరేపించబడి భక్త హేమాడ్ పంత్తో రచించబడిన శ్రీ సాయి సమర్థుల సత్యచరిత్రలోని రతంజీ సాయి సమాగమం అనే పేరుగల 14వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 14వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. పైపైన చూస్తే ఈ అధ్యాయంలో హేమాడ్ పంత్ రతంజీ అనే పార్సీ అతని కథ ఒక్కటే చెప్పినట్లు అనిపిస్తుంది. కానీ దాంతోపాటు ఇంకా ఎన్నో రకాలైన ప్రబోధాత్మకమైన విషయాలు వివరించారు. ఈ అధ్యాయం మొదట్లో ఆయన గడచిన 8వ అధ్యాయంలోలాగే మానవ జన్మ గొప్పతనాన్ని మళ్లీ చెప్పి జగత్తు యొక్క అనిత్యతను దృఢపరిచారు. మేఘాల్లోని మెరుపులాగా సంసారం చంచలమైనది. ఇక్కడ కాలం మనుషుల్ని కబళిస్తుంది. సుఖ ఘడియలు అనేవి దుర్లభం. తల్లి, తండ్రి, సోదరి, సోదరుడు, భార్య, పుత్రుడు, పుత్రికలు, బాబాయి వీరంతా నదీ ప్రవాహంలో కొట్టుకొచ్చే కర్రముక్కల్లాగా ఒకచోట కలుస్తారు. ఒక్క క్షణం ఒకచోట కనిపించి అంతలోనే అలలతో పాటు విడిపోతారు. ఒక్కసారి విడిపోయాక మళ్లీ కలవటమనేది ఉండదు. ప్రాణులు జన్మించగానే మృత్యువుకి చేరువ అవుతుంటారు. ఈరోజు, రేపో, ఎల్లుండో అని వాయిదా వేసేవారు మోసపోతారు. కనుక మానవులు ఈ జన్మలో ఆత్మహితాన్ని సాధించాలి. వ్యవహారంలో ఆచితూచి అడుగులు వేస్తే పరమార్థాన్ని ఏ ప్రయాస లేకుండానే పొందుతారు. కనుక ప్రపంచంలో సోమరితనంతో ఉండరాదు. పురుషార్థాన్ని కోరుకునేవారు ఉదాసీనులుగా ఉండరాదు. దానికోసం ప్రేమతో నిత్యమూ సాయి కథలను వినమని చెప్పి దాని ఫలితాన్ని కూడా ఆయన చెప్పారు. నిత్యమూ ఈ కథాశ్రవణం చేస్తే సాయి నిత్యమూ కళ్లకు కనిపిస్తారు. పగలు, రాత్రి మనసులోనూ, ధ్యానంలోనూ, స్మరణలోనూ, చింతనలోనూ ఆయన ఉంటారు. మెళకువలోనూ, స్వప్నంలోనూ, ఆసనంలోనూ, నిద్రలోనూ, భోజన సమయంలోనూ ఆయన కనిపిస్తారు. జనంలోనూ, అరణ్యంలోనూ, రాకపోకల్లోనూ మనతో పాటు వస్తారు. అలా నిధిధ్యాసలు కలిగితే మనసు ఉన్మని స్థితిని పొందుతుంది. అలా అనుదినం అవుతుంటే చిత్తం చైతన్యంతో సమరసతను పొందుతుంది. దీని తరువాత హేమాడ్ పంత్ జే సత్తత్వహి నిజపిండి తేచకి అఖిల బ్రహ్మాండి అనే గొప్ప తత్వాన్ని చూడండి. ఛాందోగ్య ఉపనిషత్తులోని మహావాక్యం తత్వమసి అంటే ఆ బ్రహ్మ నీవే అయివున్నావు చెప్పి ఏకత్వాన్ని, నానాత్వాన్ని సుందర స్పష్టీకరణతో వివరించారు. నానాత్వాన్ని పెట్టుకుంటే జనన మరణ పరంపరలు కలుగుతాయి. అవిద్య వల్లనే బుద్ధి నానాత్వాన్ని కల్పిస్తుందని తెలుసుకోవాలి. కనుక హేమాడ్ పంత్ ఏకత్వం గురించి వ్యాఖ్యానించారు. నేను వేరు, జనులు వేరు అని ఎవరికి అనిపించదో, అఖండైక రసపూర్ణంగా ఎవరు నిండి ఉంటారో వాళ్లకి అన్యత్వం అనేది మిగలదు. నేనొక్కణ్ణే ఉన్నాను, నేను లేని చోటు ఎక్కడా లేదు. అశేషంగా అంతటా వ్యాపించిన నాకు వేరుగా ఏమీ లేదు. అప్పుడు ఉపదేశం చేస్తారు. ఈ భావననే దృఢంగా పెట్టుకోవాలి. మాయను, భ్రాంతిని దూరంగా తరిమేయాలి. తాను తప్ప వేరే వస్తువు లేదు అన్న భావనతో నిజదృష్టిని స్థిరం చేయాలి. అప్పుడు ఇలా అంటారు. అలాంటి స్థితికి ఉదాహరణ మూర్తీభవించిన శ్రీ సాయి చరణాలు. అదృష్టం వల్ల ఆయన దర్శనం పొందినవారు ఈ జగత్తులో ధన్యులు. నాందేడుకు చెందిన రతంజీ కథలో ఈ అనుభవమే ఉంది. సాయిబాబాకి అలా ఏకత్వం ఉండకపోతే రతంజీ రాకను గురించి ఆయనకు మొదటే తెలిసేదా? వస్తా వస్తా అంటూ ఈరోజొచ్చావా? రతంజీకి తన మనసులోని పుత్రప్రాప్తి గురించిన ఇచ్ఛను నోటితో చెప్పకుండానే, మీకు నా చింత గురించి తెలుసు, దయామయులైన మీరు దాన్ని కృపతో దూరం చేయండి, ఆయన మనసులోని కోరికను అల్లా తీరుస్తాడు అని ఆశీర్వదించారు. పుత్రసుఖం కలిగించారు. అలాగే రతన్జీ పాదాలకు నమస్కరించగానే, 3 రూపాయల 14 గణాలు నాకిచ్చావు, అది నాకు తెలుసు, నా కోసం తెచ్చిన వాటిలో మిగిలినవి నాకు దక్షిణగా ఇచ్చేయి, అలా అని నాందేడుకు చెందిన మౌలీ బువాకి రతన్జీ ఇచ్చిన చిన్న విందు గురించి ప్రతి చిన్న వివరము చెప్పి ఆ సత్పురుషుడితో తనకు ఏకాత్మత ఉన్నదని బాబా సూచించారు. భేదబుద్ధితో ఆలోచిస్తే సాయి మహారాజు వేరు, మౌలీబువా వేరు. నిజానికి ఆ ఇద్దరిలో అన్యత్వం లేదు. ఆ ఇద్దరిది ఒకటే జ్ఞానం, ఒకటే ప్రాణం, ఒకటే అభిప్రాయం. ఇద్దరూ కూడా సరిసమాన వృత్తితో పూర్ణ చైతన్యయుక్తులై ఉన్నారు. ఈ రతన్జీ కథ ఇతర కథల కన్నా విశేషంగా ఉంది. మొదట ఈ కథ అన్యధర్మానికి చెందిన మానవుడివి. సాయిబాబాకి హిందూ, ముస్లిం భక్తులు మొదటి నుంచి ఉండేవారు. ఇప్పుడు పార్సీ భక్తుని కథ చెప్పి బాబా మహాత్మ్యంలో ఇతర ధర్మాలకు చెందిన వారికి కూడా నమ్మకం కలిగిందని హేమాడు పంతు చూపించారు. అందులోనూ రతన్జీ శ్రీమంతుడు, ఒక మిల్లు కాంట్రాక్టరు కాబట్టి బాబా కీర్తి మరింతగా వ్యాపించింది. అదీగాక రతన్జీపై బాబాకు కలిగిన అనుగ్రహం విశేషంగా ఉంది. ఈ జగత్తులో ప్రాపంచికంగా ఉండే మానవులు మహాత్ముల వద్దకు 2 విషయాల కోసం పరుగులు పెడతారు. ఒకటి, ఏదో ఒక రకంగా రోగాలు, దుఃఖాలు నివారించుకోవటం కోసం, లేదా ఏ రకంగానైనా తమ కోర్కెలు నెరవేర్చుకోవటం కోసం. ఇచ్ఛలు లేదా ఈషణాలు 3 రకాలుగా ఉంటాయి. పుత్రేషణ, ధనేషణ, లోకేషణ అంటే మాన సన్మానాలపై ఇచ్ఛ. వీటిలో వంశం ఉద్ధరించబడాలంటే పుత్రుడు కలగాలి. కొడుకు తలకొరివి పెట్టకపోతే సద్గతి లభించదు అనే పుత్రేషణ విశేషించి మన భారతదేశంలో పురాణ కాలం నుంచి ఉంది. దానివల్ల పుత్రులను లభింపచేయగల మహాత్ముల వెనుక లోకులు గుంపులుగా పడతారు. సరే, ఈ అధ్యాయంలో మరొక మంచి గొప్ప అందమైన ప్రబోధాత్మక వివరణ ఉంది. అది దక్షిణ గురించి. హేమాడ్ పంత్ గొప్ప కుశలతతో, శాస్త్రాధారాల సాయంతో బాబా తీసుకునే దక్షిణను సమర్థించారు. వీరంతా పూర్తిగా ప్రాకృత భక్తులు, అన్ని విధాలా ప్రపంచాసక్తులు. దక్షిణ దానంతో వాళ్ల చిత్తం శుద్ధమవ్వాలనే బాబా కోరిక. యజ్ఞేన దానేన తపస అనే వేదవాక్యం, ఆత్మజ్ఞానం కావాలనుకునేవారి కోసం దక్షిణ ఇవ్వటమనే సాధన స్పష్టంగా నిర్దేశించింది. భక్తులు స్వార్థపరులు కాని లేదా పారమార్థికులు కాని, ఇద్దరూ కూడా కోరుకున్నది ప్రాప్తించటం కోసం, తమ శ్రేయస్సు కోసం తమ గురువుకి దక్షిణ ఇవ్వాలి. ఇలా చేస్తూ చేస్తూ ప్రజాపతి దేవతలు, దైత్యులు, మానవులు అనే 3 పిల్లలకు చేసిన దా అనే ఏకాక్షర ఉపదేశం గురించి బృహదారకణ్యోపనిషత్తులోని గోష్ఠి చెప్పి హేమాడ్ ఇలా అంటున్నారు. బాబా కూడా భక్తుల నుంచి వారి శ్రేయస్సు కోసం దా అనే అక్షరాన్నే అడిగారు. బాబా ఇలా అనేవారు, దయచూపండి, దానమివ్వండి, ఇంద్రియ దమనం చేయండి, అలా చేస్తే అత్యంత సుఖం కలుగుతుంది. ఆ మాటను సమర్థిస్తూ గీతలోని 16వ అధ్యాయంలోని 21వ శ్లోకం చెప్పి దాని అర్థం కూడా చెప్తారు హేమాడ్. కామక్రోధలోభాలు 3 నరకానికి 3 మార్గాలు. దానివల్ల మనకు ఆత్మ వినాశనం కలుగుతుంది, కనుక వాటిని నిశ్చయంగా వదిలేయాలి. అయితే అందులో కూడా మానవులను లోభం భయంకరంగా బాధిస్తోంది, కనుక హేమాడ్ పంత్ దానం ఎలా చేయాలో నేర్పటం కోసం తైత్తిరీయ ఉపనిషత్తులోని దాన పద్ధతులను అనేక రకాలుగా చెప్పారు. ఏమిచ్చినా శ్రద్ధగా ఇవ్వాలి, శ్రద్ధ లేకుండా చేసేది దానం కాదు. రాజాజ్ఞ వల్ల శాస్త్రాల్లో చెప్పినట్లు లేదా భీతితోనూ సిగ్గుతోనూ ఏదైనా దానమివ్వాలి. వివాహాలు మొదలైన సందర్భాల్లో కానుకలు డబ్బు ఇవ్వవలసి ఉంటుంది. అవి ఇచ్చి మిత్రత్వం అనే కర్తవ్యాన్ని నెరవేర్చాలి. అలా ఉంటుంది లోక వ్యవహార శిక్షణ. అది వింటూ వింటుండగా ఈ సచ్చరితలోని రాబోయే 47వ అధ్యాయంలోని ఓవి నాకు గుర్తొస్తోంది. అది చెప్తాను. ప్రేమ లేకుండా ఇవ్వటం, ఇష్టం లేకపోయినా తప్పనిసరే ఇవ్వటం, ఎవరైనా బలవంతం చేస్తే ఇవ్వటం, ఇబ్బందిలో ఉండి కూడా ఇవ్వటం, ఇలా ఇచ్చినవి దేవుడికి ఇష్టం ఉండదు. ప్రేమతో కొద్దిగా ఇచ్చినా అది దేవుడికెంతో ఇష్టం. అలాగే దీని గురించి గీతలో 17వ అధ్యాయంలోని 20వ శ్లోకం కూడా చెప్పారు. దాతవ్యమితి యద్దానం దీయతే నుపకారిణే దేశే కాలే చ పాత్రా చ తద్దానం సాత్వికం స్మృతం. దానం చేయటం మన కర్తవ్యమని తెలుసుకుని దేశకాల పాత్రతలను చూసి తమకి ప్రత్యుపకారం చేయ శక్తి లేని వారికి ఏ దానం ఇస్తాము, దాన్ని సాత్విక దానం అంటారు. మొత్తానికి ఈ అధ్యాయం భక్తిభావమనే రవ్వకేసరితో కూడిన పూరి. ఎంత తిన్నా తృప్తి కలగదు. ఒకవేళ గొంతు వరకు తిన్నా కూడా తృప్తి పూర్ణంగా అసలు కలగదు.